ఈరోజు కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక పూర్ణిమ సందర్భంగా మనం సదస్సును జరుపుకుంటా ఉన్నాం. కార్తీక మాసం దైవం వైపు తిప్పేటువంటి మాసం, అందుకనే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా శివాలయాలకి వెళ్ళటం, శివ దర్శనం చేసుకోవటం, పూజలు చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసానికి ఇది ఒక ప్రాధాన్యత. మరి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించి చిరకాలం నుంచి శాస్త్రశ్రవణం చేస్తూ జపము ధ్యానము మొదలైనటువంటి అనేక సాధనలు చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షప్రాప్తికై ఉరుకులు పరుగులు తీస్తున్నటువంటి ఆత్మస్వరూపులైన మీ అందరికీ ఈ పవిత్రమైనటువంటి కార్తీక పూర్ణిమ సందర్భంగా నా శుభాశీస్సులు, అభినందనలు. ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ రోజున చెప్పుకుందాం. ఆధ్యాత్మిక రంగంలో గురువు యొక్క ఆవశ్యకత తప్పనిసరిగా ఉన్నది అని ఎందరో మహాత్ములు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మనకి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది, యదంగ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవసింధోశ్చ శ్రీగురుం ప్రణమామ్యహం అని. ఏ గురువు యొక్క పాద పద్మములు సుఖదుఃఖాది ద్వంద్వాలని నివారిస్తుంటాయో, ఏ మహాత్ముడైన గురువు యొక్క చరణ కమలములు ఈ జనన మరణ సంసార చక్రము నుంచి లేదా ఈ భవసాగరాన్ని దాటించడానికి నావల వంటివో పడవల వంటివో అటువంటి శ్రీ గురుదేవులకు నమస్కరిస్తున్నాను అని. అంటే ఈ శ్లోకం ద్వారా ఎవరైతే గురువు యొక్క పాదపద్మాలని ఆశ్రయిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ జన్మ మరణ సంసార చక్రం నుంచి విముక్తులవుతారని, సుఖ దుఃఖాది ద్వంద్వాల నుంచి విడుదల పొందుతారని మనకి తెలుస్తుంది. లోకంలో మనకి ద్వంద్వాలు ఉన్నాయి, శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు అనేటువంటి ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలన్నీ మన బంధానికి కారణం. ఈ ద్వంద్వాల నుంచి విడుదల చెందితేనే మనం బంధాల నుంచి కూడా విడుదల చెందుతాం. కాబట్టి దానికే ఇక్కడ గురుపాదాలని ఆశ్రయించాలి అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఎవరైతే అలా ఆశ్రయించరో వాళ్ళు ద్వంద్వాలని అధిగమించలేరని, జనన మరణ రూప సంసార చక్రం నుంచి విడుదల పొందలేరని కూడా మనకి దీన్ని బట్టే అర్థమవుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క కరుణ, దాని వల్లనే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అందుకే గురు గీతలో మోక్షమూలం గురుకృప అన్నారు, ధ్యానమూలం గురుర్మూర్తి, పూజామూలం గురుపదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుకృప. కాబట్టి మోక్షాన్ని పొందాలి అని అంటే గురువు యొక్క కృప కావాలి అని. అలాగనే గురువుని కనుక పూజించాలంటే గురువు యొక్క పాదాలు, గురు మంత్రాన్ని కనుక జపించాలంటే గురువు యొక్క మూర్తి, గురువు యొక్క వాక్యం. ఈ ప్రకారంగా మనకి గురుగీత ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి గురువు తప్పనిసరిగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి అని అనుకున్నటువంటి వారికి ఉండాలి. అయితే ఈ రోజుల్లో కొందరికి కొన్ని సంశయాలు ఉంటాయి. అవి ఏమిటంటే గురువు లేకుండానే జ్ఞానాన్ని పొందలేమా, పూర్వకాలం వారంటే గురువులు అవసరమేమోనండి, ఎందుకనంటే ఆ రోజుల్లో గ్రంథాలు లేవు, అచ్చు పుస్తకాలు లేవు, కాబట్టి మనంతా మనం చదువుకోవడానికి వీలు లేదు కాబట్టి అందుకని గురువులు చెప్పాలి, మేము వినాలి అందుకని అవసరం. కానీ ఈ రోజుల్లో కావాల్సిన గ్రంథాలు ఉన్నాయి, పైన ఇప్పుడు రేడియోల్లో టీవీల్లో వీటన్నింటిలో వస్తూ ఉన్నాయి, అందుకని మాకేం గురువు అక్కర్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాగే శాస్త్రాలు ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ కావాల్సినటువంటి శాస్త్రాలు దొరుకుతూ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కదా, కాబట్టి మనం మంచి చేస్తూ చెడు వైపుకు మనం దారి తీయకపోతే అది చాలు మనకి, ఇంకేం అక్కర్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మాత్రానికి నాకు గురువు ఎందుకు, మంచేదో చెడేదో అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చేస్తా అని. ఇక కొంతమంది భగవంతుడిని నమ్ముకుంటే చాలండి, ఏదో దేవాలయానికి వెళ్ళటం, నమస్కారం పెట్టుకోవటం, పూజ చేయించుకోవటం, అభిషేకం చేయించుకోవటం ఇలాంటివి చేస్తే చాలు, ఈ గురువులు ఎందుకంటే నాకు బరువులు అనవసరంగా అనేటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు ప్రస్తుతం. అయితే గురువు లేకుండా శాస్త్రజ్ఞానాన్ని పొందలేమా అనేటువంటి వారికి, గురువు లేకుండా శాస్త్రజ్ఞానాన్ని పొందాలంటే మార్గం ఏంటి, శాస్త్రం. మరి ఆ శాస్త్రం కూడా గురువే. ఏ శాస్త్రం నుంచి అయితే నువ్వు నేర్చుకుంటున్నావో ఆ శాస్త్రమే ఇప్పుడు నీ గురువు. ఆ శాస్త్రం తెలియజెప్పినటువంటి వాళ్ళైనా గురువే. ఎందుకనంటే అందరూ కూడా శాస్త్రాలను చదవలేదు, అందరికీ కూడా ఆ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి భాష అంతగా అర్థం కాదు. అదిగాక ఫలానా శాస్త్రాన్ని తెలుసుకుంటేనే నాకు ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. కనుక నీకు ఏ శాస్త్రం కావాలో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ శాస్త్రంలోని విషయం తెలిస్తే నీకు ప్రగతి సాధించడం సాధ్యమవుతుందో అది చెప్పడానికైనా ఒక గురువు కావాలి. ఏమండి సముద్రంలో కావాల్సినంత నీరుంది, ఇంకా మాకెందుకండి నీళ్ళ కోసం మేము సముద్రం దగ్గరే ఉన్నాం అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సముద్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి దొరికేదంతా ఉప్పు నీరే, తాగటానికి మాత్రం గుక్కే నీళ్ళు మాత్రం దొరకవు. కనుక సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని అదిగో మేఘాలు ఆకర్షిస్తూ ఉంటాయి, అంటే ఈ సముద్రం వంటి నీళ్ళని ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎండ వేడి అది వేడి చేయటం వల్ల ఆ నీరు కాస్త ఆవిరిగా మారి అవి పలుసనై అంటే బలహీనమై బలం తక్కువై అలా పైకి వెళ్ళి అవి చిన్నగా మేఘాలుగా మారుతాయి. ఆ మేఘాలు ఎక్కడో వర్షిస్తాయి, ఆ వర్షపు నీరు తీయగా ఉంటుంది, తాగటానికి వీలుగా ఉంటుంది. మరి సముద్రంలో ఉన్న నీరే కదా అలా వచ్చింది, సముద్రంలో ఉన్న నీరే అట్లా వచ్చినప్పటికీ కూడా అక్కడే ఉంది గమ్మత్తంతా. అదిగో ఆ సముద్రం ఉన్నటువంటి ఉప్పు నీరు మనకి మంచినీరుగా మారి మనకు వస్తుంటుంది. అలాగే శాస్త్రాల్లో కావాల్సినంత జ్ఞానం ఉంది, సముద్రంలో నీరున్నట్టుగానే శాస్త్రాల్లో కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. కానీ దానిని గురువు అధ్యయనం చేసి తన యొక్క అనుభవంతో రంగరించి బోధించినప్పుడే శిష్యుని యొక్క బుద్ధి వికసిస్తుంది. ఎట్లయితే ఆకాశం ఈ నీటిని కాస్త స్వీకరించి దాన్ని మేఘాలుగా మార్చి వర్షంగా ఇస్తున్నదో అదే ప్రకారంగా శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాల్ని గురువు తాను ముందుగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని దాన్ని ఏ ప్రకారంగా శిష్యుడికి బోధించాలో ఆ ప్రకారంగా బోధించినప్పుడే శిష్యుడికి ఆ విషయం అర్థమవుతుంది. అందులోనూ తన యొక్క అనుభవంతో రంగరించి చెప్పినప్పుడు శిష్యుడు దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టుకోవడానికి కూడా వీలవుతుంది. అందుకే గురువు తప్పనిసరిగా ఉన్నప్పుడే ఈ జ్ఞాన అనుభవం అనేటువంటిది కలుగుతుంది, సరైనటువంటి జ్ఞానం లభిస్తుంది, ఆ జ్ఞానానుభవం కూడా కలుగుతుంది. మరి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు వస్తుందండి, ఈ మాత్రానికి గురువు ఎందుకండి అని అనుకునేటువంటి వాళ్ళకి, అసలు మంచేదో చెడేదో తెలియాలి కదా, అది తెలియాలన్నా కూడా శాస్త్రం అన్నా చెప్పాలి, ఎవరన్నా చెప్పాలి, శాస్త్రం తెలిసినటువంటి వాడు చెప్పాలి. కాబట్టి ఆ శాస్త్రమైనా గురువే, ఆ శాస్త్రాన్ని చెప్పినటువంటి వాడైనా గురువే. కనుక ఎవరో పెద్దలు చెప్పాలి కాబట్టి, లేదా ఆచరించి చూపించేటువంటి వాళ్ళు ఉండాలి కాబట్టి, అదిగో అలా గనక ఆచరించి చూపించినప్పుడు వాళ్ళే గురువులు అవుతారు. ఆచరించి చెప్పేటువంటి వాడిని ఆచార్యుడు అన్నారు, ఊరికినే చెప్పేవాడిని గురువు అని అన్నారు. అంతేకాకుండా కేవలం మంచి చెడు తెలుసుకున్నంత మాత్రాన మంచి జన్మలు చెడు జన్మలు కలుగుతాయే కానీ మోక్షం అనేటువంటిది మాత్రం కలగదు. మంచి అంటే పుణ్యం, చెడు అంటే పాపం. మంచి పనులు చేసుకుంటా ఉంటే మాకు అది చాలండి, మాకు ఇంకేం అక్కర్లేదు, మాకు వచ్చే జన్మలో బాగా కలిసి వస్తుంది, మేము ఇప్పుడు దాన ధర్మాలు చేసుకుంటే పుణ్యకార్యాలు కనుక చేస్తే మాకు మంచి జన్మ వస్తుంది. నిజం, దాంట్లో ఏ అనుమానం లేదు. అలాగనే చెడు కనుక చేస్తే తెలిసి కానీ తెలియక కానీ అప్పుడు చెడ్డ జన్మ, బాధలతో కష్టాలతో కూడుకున్న జన్మ వస్తుంది, అది నిజం. కానీ ఈ మంచి చేసిన వాళ్ళకైనా చెడు చేసిన వాళ్ళకైనా మోక్షం మాత్రం రాదు, ఎన్ని జన్మలైనా. మరి మోక్షం కనుక రావాలి అని అంటే, జన్మరాహిత్యం కావాలని అంటే ఏం చేయాలి? మంచి నుంచి మోక్షానికి ఎదగాలి. మంచి నుంచి మోక్షానికి ఎదగాలంటే, పుణ్యం నుంచి మోక్షానికి ఎదగాలంటే గురువు తప్పనిసరిగా అవసరం. గురువు ఉన్నప్పుడే మోక్షం అంటే ఏమిటో, ఆ మోక్ష మార్గాన్ని మనం ఎలా ప్రయాణించాలో, ఆ మోక్ష మార్గంలో మనం వచ్చేటువంటి ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలో, ఏ ప్రకారంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలో, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియాలి అని అంటే శాస్త్రాలు తెలిసినటువంటి గురువు తప్పనిసరిగా ఉండాలి. అందుకనే గురువుకి ఒక రెండు లక్షణాలు లేదా మూడు లక్షణాలు చెప్తారు. అదేమిటంటే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడు అని. శ్రోత్రియుడు అంటే శృతుల యొక్క, వేదాల యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు. అలాగనే బ్రహ్మనిష్ఠుడు అని అంటే బ్రహ్మమునందు నిష్ఠ కలిగినటువంటి వాడు. అంటే సాధించవలసింది బ్రహ్మమే, ఇంకేం అక్కర్లా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ, ధనం కానీ, సంపదలు కానీ ఇవి కాదు, సాధించాల్సింది పరమాత్మని, బ్రహ్మాన్ని అని ఆ బ్రహ్మములో నిష్ఠ కలిగి ఉండాలి, దానికై ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదిగో అలాంటి వాడు. అలాగనే శిష్యుల యొక్క స్థాయి, ఆ బుద్ధి స్థాయిని తెలుసుకొని ఆ స్థాయిలో బోధించగలిగినటువంటి వాడు కావాలి. అందుకనే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడు అయినటువంటి గురువు తప్పనిసరిగా అవసరమని. ఇక మరికొంతమంది ఇవన్నీ కూడా కాదండి, భగవంతుడిని నమ్ముకుంటే చాలు, గురువులు ఎందుకు అనవసరంగా అనేవాళ్ళు ఉన్నారు. నమ్ముకోవాలి, కానీ ఎలా నమ్ముకోవాలి? నమ్ముకోవాలి నమ్ముకోవాలని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అందుకని నమ్ముకునేటువంటి పరిస్థితి ఏమిటో తెలియాలి. అలా భగవంతుడిని నమ్ముకోవాలి అని అంటే భగవంతుడు అంటే ఎవరో తెలియాలి. మనకి తెలిసినటువంటి భగవంతుడు ఏంటంటే దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహం, మనకిష్టమైనటువంటి దేవాలయంలో మనకిష్టమైనటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ దాన్ని మనం భగవంతుడని అనుకుంటాం. కానీ అసలు నిజంగా భగవంతుడు అంటే ఎవరో తెలియాలి. ఆ భగవంతుడికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన్ని మనం పూజిస్తున్నాం, ఆయన్ని భగవంతుడిగా భావించి పూజిస్తున్నాం. అయితే భగవంతుడు అంటే ఏమిటో తెలిస్తేగా భావించేది, తెలియకపోతే ఆ రూపాన్ని మనం ఇదే నిజం సత్యం అని అనుకుంటాం. అందుకని భగవత్ తత్వం ఏమిటో తెలుసుకొని ఆ భగవంతుడిని నమ్ముకోవాలి, పూజించాలి. పరమ భక్తాగ్రేసరులై భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటి అనేక మంది భక్తులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ గురువుని ఆశ్రయించండి అని చెప్పడం జరిగింది. అన్ని సందర్భాల్లో భక్త విజయం అనేటువంటి గ్రంథంలో, ఈ భక్త విజయం అనేటువంటి గ్రంథంలో నిరంతర నామ సంకీర్తనలో మునిగి ఉన్నటువంటి నామదేవుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమై ఆయన చెప్పాడు, నీవు ఎప్పుడు కూడా నామ సంకీర్తన చేస్తూ ఉన్నావు, ఆ సంకీర్తనలో పరవశించిపోతున్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మోక్షాన్ని కనుక అందుకోవాలి అని అంటే నువ్వు జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఒక సద్గురువుని నువ్వు ఆశ్రయించు. మోక్ష సాధన కోసం, మోక్షం అంటే ఏమిటో తెలుసుకొని ఆ మోక్షాన్ని సాధించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందడానికి ఒక సద్గురువుని నువ్వు ఆశ్రయించు, అలా ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందు అని చెప్పడం జరిగింది. అంతేకాదు మన భగవద్గీతలో కూడా సాక్షాత్తు భగవానుడే అర్జునుడితో ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఆత్మజ్ఞానులైనటువంటి గురువుల్ని వినయంతో దరిచేరి నమస్కరించి అదిగో వాళ్ళకి సేవలు చేసి వారి యొక్క కరుణకి అనుగ్రహానికి పాత్రుడవై ప్రార్థించి అడిగి తెలుసుకో అన్నాడు. నాలుగో అధ్యాయంలో 34వ శ్లోకంగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. కాబట్టి గురువుని ఎట్లా ఆశ్రయించాలి? సాధారణంగా మనకి ఏదైనా సందేహం కనుకుంటే ఎవరన్నా అడిగితే లౌకికమైన విషయాల్లో ఏదో ఎంత చెప్తాడు ఈయన కాక ఇంకొక ఆయన చెప్తాడు అన్నట్టుగా, ఏమయ్యా ఏమిటి దీనికి సమాధానం, ఏమిటి దీనికి అసలు ఆన్సర్ అని అడుగుతాం. కానీ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అలా ఉండకూడదు. అలా గనక ఉంటే అతనికి ఏమీ జ్ఞానం రాదు, ఉన్న జ్ఞానం కూడా పోద్ది ఏదో ఒక కారణంతో ఎప్పుడో ఒకప్పుడు. అందువల్ల ఏమిటంటే గురువుని ఆశ్రయించేటప్పుడు ఎలా ఆశ్రయించాలని తద్విద్ధి ప్రణిపాతేన, ప్రణిపాతేన అలా సాష్టాంగపడి, పరిప్రశ్నేన సేవయ గురువుకి సేవ చేసి, పరిప్రశ్న ఆ గురువుకి అనుకూలమైనటువంటి సమయంలో, విసుక్ కలగకుండా ఉండేటువంటి సమయంలో, విసుక్ కలగకుండా ఉండే విధంగా ప్రశ్నించి తెలుసుకోవాలి అని. దీన్ని బట్టి మోక్షాపేక్ష ఎవరికైతే ఉందో, ఎవరు మోక్షార్థులైనటువంటి వారు, ఎవరు ముముక్షువులైనటువంటి వారు, వాళ్ళు తప్పకుండా గురువుని ఆశ్రయించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎలా? వాళ్ళ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి, వాళ్ళని సేవించాలి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, తద్వారా మోక్షానికి మనం మార్గం సుగమం చేసుకోవాలి. గురువు అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పారద్రోలేటువంటి వాడు. తల్లి తండ్రి వీళ్ళిద్దరికన్నా కూడా గురువే అధికమైనటువంటి వాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు నశించిపోయేటువంటి ఈ దేహాన్ని అందించారు, అలాగనే నశించిపోయేటువంటి ఈ దేహాన్ని పోషిస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు చక్కగా వారికి కావాల్సినటువంటివన్నీ ఇస్తూ అందిస్తూ పోషణ చేస్తూ ఉంటారు. కానీ ఎంత పోషణ చేసినా ఏదో ఒకనాటికి నశించిపోయేటువంటిదే ఈ దేహం. కానీ వాళ్ళు అజ్ఞానాన్ని మాత్రం నాశనం చేయలేరు. వాళ్ళు దేహాన్ని పోషిస్తారే కానీ అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని మాత్రం అందించరు. కానీ గురువు ఏం చేస్తారంటే అజ్ఞానాన్ని నాశనం చేసి ఈ జనన మరణ రూపమైనటువంటి సంసార చక్రాన్ని దాటించేటట్టుగా, నిత్య సుఖాన్ని మనకు అందించేటట్టుగా, జన్మరాహిత్యాన్ని మనకి ప్రసాదించేటట్టుగా మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. మరైతే ఏమండి, తల్లిదండ్రుల కంటే గురువు ఎక్కువ ఉన్నారు కదా, తల్లిదండ్రుల్ని పట్టించుకోవాల్సిన పని లేదా అని అంటే, తల్లిదండ్రుల్ని పట్టించుకోనటువంటి వాడు మనిషే కాదు. అందువల్ల తల్లిదండ్రుల యందు భక్తి ఉండాలి, తప్పకుండా ఉండాలి. వాళ్ళని దైవంగా భావించి పూజించాలి. వాళ్ళని దైవంగా భావించి పూజించినప్పుడే సద్గురువు యొక్క కృప మనకు లభిస్తుంటుంది. కనుక సద్గురువు అవసరం అన్నారు కదా అని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టమని అర్థంగా భావించకూడదు. సరే, దైవం అందరికన్నా గొప్ప కదండి, అంటే గురువు కన్నా దైవమే చాలా గొప్ప కదా అని కొంతమంది సాధన, కొంతమంది ఏముంది అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక రంగంలో ఏం చెప్తారంటే భగవంతుడి కన్నా గురువే అధికము అని చెప్తారు. ఎందుకని? భూమి లోపల అమృత కలిసి ఉంది. మరి అమృత కలిసి అయితే ఉంది, కానీ మనకేమైనా ప్రయోజనం ఉందా? దాని మీదుగా నడిచిపోతూ ఉంటాం, అక్కడే కూర్చుంటాం, అక్కడే మనకి పనికిరాని చెత్త అంతా వేస్తూ ఉంటాం. కానీ అక్కడ అమృత కలిసి ఉందని తెలుసుకొని ఎవరైనా కనుక చెప్పినట్లయితే దాన్ని తవ్వి మనం తీసుకుంటాం. అప్పుడు అందులో ఉన్నటువంటి అమృతాన్ని కనుక తాగినట్లయితే మనకి మృతం లేకుండా పోద్ది. అమృతం తాగితే అంటే, అమృతం తాగితే మన చావు లేకుండా పోతుంది. నిజంగా చావు లేకుండా పోతుందంటే నిజంగా కాదు, కానీ చాలా కాలం చావు లేకుండా ఉంటుంది. అది దేవలోకంలో ఉండేటువంటి అమృతం. దేవలోకంలో ఉన్నటువంటి అమృతం చాలా కాలం జీవిస్తారు. అయితే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఈ లోకంలోకి రావాల్సిందే, మళ్ళీ జన్మెత్తాల్సిందే. కానీ ఆ అమృతం కాకుండా ఈ మోక్షామృతం, ఈ జ్ఞానామృతం, ఈ బ్రహ్మామృతం, ఈ ఆత్మామృతం కనుక ఇదేదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఇది మళ్ళీ జన్మ లేకుండా చేసేటువంటిది. కాబట్టి ఎవరైతే ఇక్కడ అమృత కలిసి ఉందని, ఆ భూమిలో అమృత కలిసి ఉంది అని మనకి ఎవరైతే తెలియజేస్తారో ఆయన నిజంగా గొప్పే కదా, గొప్ప. అదేవిధంగా మనలోనే ఉంది అమృత కలశం, మీ హృదయంలోనే ఉంది అమృత కలశం. ఏమిటి అమృత కలశం? పరమాత్మ. నీ హృదయంలోనే ఆత్మస్వరూపంగా పరమాత్మ అక్కడ కూర్చొని ఉన్నాడు. కానీ మనం మాత్రం దాన్ని తెలుసుకోలేము. తెలుసుకోలేక నాదేముందండి, నేనెంతటి వాడినండి, నాదేముంది, నేనే ఏదో మీ పాదాల దగ్గర పడి ఉండేవాడిని అని ఇలాగ మనం ఏవేవో అనుకుంటా ఉంటాం. ఎందుకని? నీలోనే అమృత కలశం ఉంది అని తెలియకపోవటం వల్ల. కానీ గురువు ఏం చెప్తాడంటే, అయ్యా నీలోనే నిత్య సుఖం, శాశ్వత సుఖం, ఆత్మానందం, బ్రహ్మానందం అనేటువంటి అమృత కలశం ఉంది, దాన్ని నువ్వు పొందాలి. దాన్ని ఎప్పుడైతే నువ్వు పొందుతావో అప్పుడే నీకు సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి నివృత్తి, శాశ్వతమైనటువంటి ఆనంద ప్రాప్తి అని గురువు చెప్పినప్పుడు ఎవరైతే చెబుతారో వాళ్ళే గురువు. ఆ గురువు చెప్పినప్పుడు నీలోనే ఆ నిత్య సుఖం అనేటువంటి అమృత కలశం ఉందని తెలుసుకొని దాన్ని ఏ ప్రకారంగా బయటికి తీసుకురావాలో, ఏ ప్రకారంగా అందులో ఉన్నటువంటి అమృతాన్ని తాగాలో దానికి మార్గంగా ఈ జ్ఞానాన్ని బోధించేటువంటి వాడే గురువు. కాబట్టి గురువు బోధించినప్పుడే తత్వమసి, నువ్వు అదే, ఆ పరమాత్మే అని తెలియజెప్పినప్పుడు అదిగో మనం కూడా తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణించడానికి వీలవుతుంది, దాన్ని అందుకోవటానికి వీలవుతుంది. ఒక రోగికి మందిచ్చి జబ్బు నయం చేశాడు డాక్టర్. మరి మనం రోగాన్ని తగ్గించినటువంటి మందుని ప్రశంసిస్తామా, ఆ మందు ఇచ్చినటువంటి డాక్టర్ని ప్రశంసిస్తామా? మనకి మందు జబ్బు తగ్గింది, కానీ ఆ మందు మనం వాడాలని మనకి తెలుసా? తెలియదు. అందుకని మనం ఏం చేసాం, డాక్టర్ దగ్గరికి పోయాం. డాక్టర్ రాసిచ్చాడు చీటీ, అందులో దాని ప్రకారం మందు తెచ్చుకొని వాడాం. కానీ మనం ఏం చేస్తామంటే, అబ్బా ఆ డాక్టర్ చాలా మంచివాడండి, ఆయనది అమృతహస్తం అండి, పోగానే మంచి మందు రాశాడు తగ్గింది అని డాక్టర్ని ప్రశంసిస్తాం. అదే ప్రకారం ఇక్కడ కూడా మనం ఎవరైతే మనకి మార్గాన్ని చూపించారో, ఈ అమృతత్వాన్ని అందించడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించారో, అదిగో వాళ్ళనే ఇక్కడ గురువుగా మనం ప్రశంసిస్తూ ఉంటాం. ఒక దరిద్రుడు ఆకలి బాధతో అల్లాడుతూ ఉన్నాడు. అటువంటి వాడికి ఓ స్నేహితుడు కనిపించి ఇంట్లోనే ఉన్నటువంటి నిధిని తవ్వి తీసి అతనికి ఇచ్చాడు. ఇప్పుడు వాడు నిధిని ప్రశంసించాలా, ఆ నిధిని తవ్వి తీసి ఇచ్చినటువంటి వాడిని ప్రశంసించాలా? ఆ నిధి ఇంట్లోనే ఉంది, ఎప్పుడో 150 సంవత్సరాల నుంచి ఆ నిధి తన ఇంట్లోనే ఉంది. కానీ తినటానికి తినలేక అడుక్కు తింటా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి, వాళ్ళ తండ్రికో తాతకో స్నేహితుడైనటువంటి వ్యక్తి, నీ ఇంట్లో నిధి ఉంది అని చెప్పి దాన్ని తవ్వి తీసి అందించాడు. మరి ఇప్పుడు అతనికి ఎవరికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు? ఆ ఇచ్చినటువంటి వాడికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి ఈ సుఖ దుఃఖాలతో ఈ దైనందిన జీవితాన్ని గడిపేటువంటి మనకి అనంతమైనటువంటి ఆనంద నిధి నీలోనే ఉంది అని తెలిపి ఆ నిధిని పొందేటువంటి మార్గాన్ని చూపేటువంటి గురువే అధికుడు. కానీ ఆ నిధి అధికం కాదు. ఎందుకని అని అంటే, నిధి అందరిలోనూ ఉంది, అన్నింటిలోనూ ఉంది. తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు కొద్దిమంది. ఎవరు తెలుసుకోగలుగుతారంటే, ఎవరికైతే మార్గదర్శకుడు ఉన్నాడో, ఎవరికైతే గురువు ఉన్నాడో, ఎవరికైతే చెప్పేవాడు ఉన్నాడో, అదిగో అటువంటి వాళ్ళు మాత్రమే ఎప్పటికైనా తెలుసుకోగలుగుతారు. అందుకనే దైవం కన్నా ఆ దైవాన్ని చూపినటువంటి ఆ గురువు, ఆ దైవం దగ్గరికి చేర్చినటువంటి గురువే అధికుడు అని ఈ వేదాంత శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాకుండా గురువు అనుగ్రహించేటువంటి ఆత్మ పదవి శాశ్వతమైనటువంటిది, నాశనం లేనటువంటిది. శాశ్వతమైనటువంటి పదవిని అందించేటువంటి వాడు. అందుకనే మహాత్ములైనటువంటి వాళ్ళు దైవము గురువు ఇద్దరు కూర్చున్నారట. అయ్యా నువ్వు ముందు ఎవరికి నమస్కరిస్తావు అని అంటే, నేను గురువుకే నమస్కరిస్తానండి అన్నంట. అదేమిటయ్యా పిచ్చోడా, గురువుకి నమస్కరించేది దైవం కోసం కదా, దైవమే డైరెక్ట్గా ఉంటే ఆయనకే నమస్కారం చేయొచ్చు కదంటే ఆయన అన్నా అంట, దైవానికి నమస్కారం చేస్తే గురువు కోపం వచ్చింది అనుకోండి, మరి ఆ కోపాన్ని తగ్గించి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అదే నేను కనుక గురువుకి నమస్కరిస్తే దైవానికి కోపం వచ్చింది అనుకోండి, ఆ గురువే సత్తి చెప్తాడు నా గురించి, అందుకని నేను గురువుకే నమస్కారం చేస్తాను. ఈ ప్రకారంగా గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది మనకి ఆధ్యాత్మిక రంగంలో తెలుస్తుంది. మాయామోహితులై ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహంతో ఉండి ఈ మాయలో పడిపోయి ఈ అజ్ఞాన బంధంలో చిక్కుకొనిపోయి బాధల్ని అనుభవించేటువంటి జీవుడికి బ్రహ్మోపదేశం చేసి శాశ్వతమైనటువంటి ఆనంద సాగరంలో ఓలలాడించేటువంటి గురువు తల్లి కన్నా తండ్రి కన్నా దైవం కన్నా అధికుడు. అందుకే పరమశివుడు పార్వతితో ఇలా అంటున్నాడు, మనం చదువుతూనే ఉంటాం రోజు, నగురోరధికం 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 నగురోరధికం, శివశాసనత 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 శివశాసనత. ఎందుకంటే నాలుగు సార్లు చెప్పడం, నాలుగు సార్లు చెప్తే కానీ బాగా గట్టిగా అంటుంది. అందుకని గురువు కంటే అధికుడు లేడు, నా గురోరధికం గురువు కన్నా అధికుడు లేడు, గురువు కన్నా అధికుడు లేడు. శివశాసనత ఇది శివుడి యొక్క ఆజ్ఞ అని పార్వతీదేవికి పరమశివుడు చెప్పాడు. పతిహీన యథా నారి మాతృహీన యథా శిశు గురుహీన ప్రాణి తస్య జన్మ నిరర్ధకం. పతిహీన యథా నారి భర్త లేనటువంటి స్త్రీ, మాతృహీనో యథా శిశు తల్లి లేనటువంటి బిడ్డ, గురుహీన ప్రాణి గురువు లేనటువంటి మనిషి తస్య జన్మ నిరర్ధకం, వాళ్ళ యొక్క జన్మ నిరర్ధకం అనవసరం. కాబట్టి గురువు ఉండి తీరాలి, గురువు లేనటువంటి జన్మ నిరర్ధకం. గురువుని కలిగి ఉన్నటువంటి వాళ్ళే చరితార్థులు, వాళ్ళే సార్థక జన్ములు. అందుకని అంటున్నారు, నువ్వు చేసినటువంటి కర్మలు ఎలాంటియో దానికి సంబంధించినటువంటి పుణ్య పాప ఫలాలకి అనుగుణంగా సుఖదుఖాలు ఇచ్చేవాడు భగవంతుడు. కానీ నువ్వు చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా కొట్టేసి నీకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు. అందుకని గురువే అధికం, కాబట్టి గురువు యొక్క అవసరం ఉన్నది అనే విషయం మనం ఈ సందర్భంగా తెలుసుకొని గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం గురువు యొక్క నీడలో మనకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఆధ్యాత్మిక ప్రగతిని మనం సాధించాలి. అలా సాధిస్తారని, అలా సాధించి అందుకోవాల్సినటువంటి పరమ లక్ష్యాన్ని అందుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తాను.